అర్థమైందా అన్నాడు శంకరుడు. యోగ సాధన చేయటం వల్ల సీసా ఎంతో సీసం అంతే నాకు. మీకు యోగ సాధన లేదు, సీసా పుచ్చుకోగలిగారు, సీసం అంటే హడిలిపోతున్నారు. మద్యము సీసము సమానంగా తాగగలిగే స్థితికి వెళ్ళినప్పుడు అవతలవాడు ఏం పోసినా పర్వాలా. నేను సీసా తాగానని మీరు సీసా తాగినట్టే మరి నేను సీసం తాగితే మీరు ఎందుకు తాగారు అన్నాడు ఆయన. గురువులతో పోల్చుకునేటప్పుడు ఆయన ఎలా చేస్తే అలాగే చేసేటప్పుడు ఆయన చేసినవన్నీ నువ్వు చేయగలగాలి. సాధకులు ఆయనతో పోల్చుకుంటే అలా చేయగలగాలి, కానీ మనం అలా చేయలేము. అందుకని షిరిడి సాయిబాబా వారు మాంసముక్కల్లో కూడా పరమాత్మను సృష్టించగలడు, మద్యంలో ఇంకోడేదో సృష్టించగలడు, శేషం తాగగలడు. ఆయనెక్కడ అవధూత. నువ్వు అరకొర సాధకుడివి, సరదా పుట్టిందని ఉల్లిపాయ తినగలవు, పకోడీ తినగలవు, లేకపోతే పలావు తినగలవు, ఉల్లిపాయ చట్నీ తినగలవు, కానీ ఆయనలాగే కణకణలాడే నిప్పులు తినగలవా, చచ్చిపోయి బతకగలవా, సమాధిలోంచి నువ్వు మాట్లాడగలవా? ఇవి చూసుకుని మనం ఇతరులతో పోల్చుకోవాలి. కృష్ణుడితో పోల్చుకునే ముందు నీకు కృష్ణుడిలో ఉన్న ఏ శక్తి ఉంది, అది ఎలా కుదురుతుంది, వాడు నువ్వు ఒకటి ఎలా అవుతావు, ఆ అయ్యే స్థాయి ఆత్మస్థాయి వెళ్ళాలి. సాధన చేసి అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి వెళ్ళినప్పుడు ఏదైనా చేయగలగాలి. కాబట్టి ఎప్పుడూ మనం శంకరాచార్యుల వారితో పోల్చుకోవాలంటే ఆయన చేసిన పనులన్నీ చేయగలగాలి. కాబట్టి నాతో పాటు శిష్యుడు వచ్చేవాడు, ఆ గురువుగారి కంటే ఎవడు కావాలంటే వాటర్ బాటిల్ ఇస్తాడు, నాకెవరు ఇస్తారండి అంటే, గురువుగారు మరి ప్రవచనం చేస్తున్నాడు కనుక, సాధనలో ఉన్నాడు కనుక, ఆయన గొంతుకు అవసరం కనుక సీల్డ్ బాటిల్ ఇచ్చారు. నువ్వు ఆ పని చేస్తే బాటిల్ నీకు ఇస్తారు. నువ్వు బ్యాటిల్ చేయగలవు కానీ ఈ చేయలేవు కనుక బాటిల్ ఇవ్వరు. కాబట్టి అన్నిటికీ ఇతరులతో, అంతటి ఉన్నత సాధకులతో పోల్చుకునే ముందు మన శరీర ధర్మం ఏమిటి, మన సత్వం ఏమిటి, మన శక్తి ఏమిటి తెలుసుకోవాలి. ఏతావాత మానవునికి సాధనలో మొట్టమొదటి పనికొచ్చేవి ఒకటి ఆహారము, రెండవది విహారము. ఈ రెండింటినీ సక్రమంగా వినియోగించుకోగలిగామా ఇంకా జీవితంలో తిరుగులేదు. సరి అయిన ఆహారం, సరి అయిన విహారం, ఆ విహారము కూడా సాధువులతోటే తిరగాలి. మహాత్ములతో పెడితే వాళ్ళు మహాత్ముల పలుకులు వస్తాయి. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎక్కడ పెంచితే అక్కడే. చిన్నప్పుడు ఓ ఇసుకబడిలో వేశారు, అదో ప్రత్యేకమైన వార్డు, ఆ వార్డులో ఉన్న స్కూల్లో వేశారు, తీసుకెళ్ళాను. ఇంటికి రాగానే నేను మా అక్కగారు ఇద్దరం ఒకటే క్లాస్, అదేమిటో ఆవిడ కొంచెం లేటుగా చదువుకోవడం వల్ల. ఆవిడ ఇంటికి వచ్చి రావడంతో కూసోండి కూసోండి అంది. ఒక చెరువులో మూడు చేపలు ఉన్నాయి అంది. దాంతో మా నాన్నగారు హడిలిపోయి, నీకు పాఠం ఎవరు చెప్పారు అంటే, వజ్రమ్మ గారు చెప్పారండి అంది. నీ వజ్రం నీకు దండం నైనా అని మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి వేరే స్కూల్లో వేశారు. ఎందుకంటే ఆవిడ లక్షణం చిన్నప్పటి నుంచి పాప అలా పెరిగింది. ఆవిడ ఒక చెరువులో మూడు చేపలు ఉన్నాయి, కూసోయండి కూసోయండి అని. అయ్యా మీరు చెబితే నమ్మరు. ఎవడైనా బయటికి వెళ్ళాడు అనుకోండి పిల్లాడు, వాడు బయటికి వెళ్ళాడు అంటాం. ఆవిడ ఒక ప్రత్యేకమైన సంస్కృతం వాడేది. ఇటువంటి వాళ్ళని అధ్యాపకురాళ్ళుగా వేస్తే ఈ పిల్లలకు ఆ భాషే వస్తుంది. ఆ గూటి చిలకలు ఆ పులుకులే పులుగుతాయి. అందుకని సంస్కారం అక్కడ పుట్టుక కాదు. నువ్వు ఎక్కడ పుట్టినా, నువ్వు చదివేటటువంటి వాతావరణాన్ని బట్టి, ఎక్కడ అడవిలో పెరిగే బోయవాడిని పట్టుకొచ్చి నాకు అప్పగించండి, చిన్నప్పటి నుంచి వాడిని వేద పండితుడిని చెయ్యగలను. చిన్నప్పటి నుంచి ఇవ్వాలి, ఎందుకంటే మన వాతావరణం వాడికి అలవాటు అవుతుంది కనుక. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ భాష నీకు అలవాటైతే ఆ భాషే వస్తుందన్నమాట. కాబట్టి నీకు సజ్జన సాంగత్యం కావాలి. సాంగత్యం సజ్జనై సహా అని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, మహాత్ములతో తిరిగితే బ్రహ్మం సత్తా చిత్తా, ఈ వయస్సు నుంచి బ్రహ్మం సత్తా చిత్తా అని వస్తుంది వీళ్ళకి. అది లేకపోతే ఏమవుతుంది, పనికి మాలిన వాతావరణంలోకి పెడుతుంది. అరుదుగా ఏ వాతావరణంలో పెరిగినా ఎప్పుడో ఒకప్పుడు సమయం వస్తుందిట. ఆ సమయం రాగానే సద్గురువు దొరుకుతాట. సద్గురువు వల్ల అంతకు పూర్వ సంస్కారం కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు 1997 నుంచి నా పురాణాలు వినే ఒక అతను ఉన్నాడు, ఒక లారీ డ్రైవర్. 1997 చదువు మొదలెట్టాడు. అంటే వాడికి ఏం చదువు రాదు, కానీ గురువుగారు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా వచ్చేసేవాడు. అంత పూర్వం రోజు ఎక్కడికి వెళ్ళినా రెండు సీసాలు బుచ్చేసుకునేవాట. అటువంటి వాడు జుట్టు పెంచేసి విభూతి పెట్టేసి అసలు గురువుగారికే గురువేమో అన్నట్టుగా మాంచి శరీరంతో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు, సాత్వికాహారంలోకి వచ్చేసాడు. చాలామంది తెలియక అతను లారీ డ్రైవరు పూర్వకాలంలో పుచ్చుకున్నాడని తెలియదన్నమాట. గురువుగారు మీకు ఏమవుతారంటే, పాత భాష కొంత ఉంటుంది కనుక, గురువుగారు నాకు ఏటవుతారండి, మా గురువుగారండి అన్నాడు. ఓరి నీ భాష ఎలా ఉంది ఏమిటంటే, అప్పుడు చెప్పాట ఆయన, మా గురువుగారి దయవల్ల అన్నీ మార్చుకుని వచ్చానండి. వాళ్ళు ఆవిడ ఆశ్చర్యపోయింది. సాయంత్రం అయితే కర్ర పుచ్చుకుని యుద్ధానికి పోయేవాడు ఏలూరు నుంచి పోళ్ళదాకా. ఇక బూతులు మామూలు బూతులు కాదు, బాత్తు బాత్తమే బూతు హై అన్నవాడు కాస్త ఆ బూతు పోయి విభూతిలోకి మారిపోయారు. ఎంతోమంది సంస్కారం అలా మారింది. సజ్జనులతో తిరిగితే మహాత్ముల సంభాషణలు వింటే కూడా పాతకాలపు ఈ వాసనలు క్రమంగా తగ్గుతాయన్నమాట. కొంతకాలం పాటు గుడ్డ ఉతగ్గా 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 ఇంగు వాసన పోతుంది, మళ్ళీ ఈ సర్ఫ వాసన దానికి పూసే సెంటు వాసన అంటుకుంటుంది. మొదట్లో ఇంగు వాసన అంత తేలిగ్గా పోదు కానీ కొంతకాలానికి పోతుంది అన్నమాట. బాగా పాతకాలంలో దండకారణ్యంలో ఓ దొంగడు ఉండేవాట, వాడి పేరు లక్ష్మయ్య. మంచి దొంగల గుంపుని ఒక 100 మంది దొంగలని తయారు చేశాడు. వీళ్ళ పనేమిటి, దుడ్డుకర్రలు ఆయుధాలు ధరించి అడవి గుండా ఎవరు వెళ్ళినా వాళ్ళ బుర్ర పగలగొట్టడం, వాళ్ళని దోచుకోవటం. సహజంగా పెళ్లి గుంపులు లేకపోతే మంచి పండితుల గుంపులు వ్యాపారస్తుల గుంపులు పూర్వం ఓ 100 మంది 200 మంది అడవిలో ఎడ్లబళ్ళ మీద ఒంటెల మీద గుర్రాల మీద వెళ్ళి వ్యాపారాలు చేసుకుని లేక పెళ్ళిళ్ళు చూసుకుని వెళుతూ ఉండేవారు. అలాంటి వాళ్ళని బాగా డబ్బున్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుని లక్ష్యంగా పెట్టుకుని ఈ 100 మందితో లక్ష్మయ్య అనేవాడు దాడి చేసి వాళ్ళని చంపేసి ఊచకోత కోసేవట. అవసరమైతే బంగారపు నగలవి కొల్లగొట్టేవాడు. వాడు 38 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా దొంగతనాలతో అలా బతికాడు. ఇలా ఉండగా అక్కడికి దగ్గరలోనే ఒక 25 మైళ్ళ దూరంలో ఒక కుగ్రామం ఉంది. ఆ కుగ్రామంలో వాళ్ళందరూ మంచి కోటీశ్వరులు. గ్రామం చిన్నదైనా అందరూ కోటీశ్వరులు, గొప్ప వ్యవసాయాలు వ్యాపారాలు చేసిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఏనుగు కుంభస్థలమానికి తక్కువ కాకుండా బంగారం ఉండేదిట, అంతంత బంగారం. పైగా ఊళ్ళో మంచి ఆలయం ఒకటి ఉంది, రామాలయం. ఆ రామాలయానికే బోలెడం తాస్తుంది. ఇది లక్ష్మయ్యకి తెలిసింది. ఎప్పుడు ఈ పెళ్లి గుంపుల్ని వాళ్ళని దోచుకుంటున్నాం మనం, అసలు ఇలాంటి ఊరొక్కటి దోచామంటే ఇంక జీవితంలో మహారాజు యోగం పట్టేస్తుంది మన మనం వేరే దొంగతనాలు చేయకర్లా సుఖంగా బ్రతకచ్చు అనుకున్నాడు ఈ లక్ష్మయ్య. ఆ ఊళ్ళో వాళ్ళు మంచి బలవంతులు. పైగా ఆ ఊరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజుగారు సాయం పంపుతాడు. కాబట్టి దొంగల గుంపుతో దాడి చేస్తే ప్రమాదం. రహస్యంగానే వీళ్ళ ఆనుపానులు తెలుసుకుని ఎక్కడ ధనముందో తెలుసుకుని కొల్లగొట్టడమే ఉత్తమము అనుకున్నట్ట. దీనికి వీడేం చేశాడో ప్లాన్ వేశాడు. ఒరే దొంగలారా, కొంతకాలం పాటు నేను దొంగ సన్యాసి వేషం వేస్తాను, వాళ్ళ దగ్గర చేరతాను, వాళ్ళందరినీ ఆకట్టుకుంటాను, బంగారం ఎక్కడుందో తెలుసుకుంటాను, తర్వాత మీకు కబురు పెడతాను, మనం దోచేసుకుందాం, నమ్మించి మోసగించడం చాలా తేలిక అన్నట్ట. సరే అన్నారు దొంగలు. వాళ్ళ అడవుల్లో దూరంగా దాక్కున్నారు. ఈ నేను సన్యాసిగా ఉన్న కాలంలో మీరు దొంగతనం చెయ్యొద్దన్నట్టు వీడు. అందుకే వాళ్ళు అన్నారు. ఈ లక్ష్మయ్య లక్ష్మణదాసు అని పేరు పెట్టుకుని పెద్ద గడ్డం తగిలించుకున్నాడు, బవిరిగడ్డం. మళ్ళీ తగిలించుకున్న గడ్డం అయితే ఊడిపోతుందని బాగా సొంతంగానే పెంచేశాడు, జుట్టు పెంచేశాడు, దానికి రుద్రాక్షలు పెట్టాడు, బాగా విభూతి పూసేశాడు. ఒళ్ళంతా వచ్చి నోరిప్పితే కంపు కదా, మరి దొంగాడు కదా, వీడికి సరిగ్గా భాష రాదు, అందుకని ఎక్కువ మాట్లాడకుండా మౌనానందస్వామి అని కూర్చున్నాడు అడవిలో చెట్టు కింద ఆ ఊరికి దగ్గరగా. వచ్చే వాళ్ళందరూ చూసి ఆహా ఎంత గొప్ప స్వామి. అందరూ కొంతమంది స్వాములు మంచి నల్లగా నిగనిగలాడిపోతూ జుట్టుతో ఉంటే వాళ్ళని చూడగానే ముందు ఆ స్వామి శరీరాలు చూడగానే భీకరంగా ఉంటారు. నా పొట్టివాడిని పక్కవాడిని చూస్తే ఏమనిపించదు, కానీ కొంచెం మంచి గెడ్డం గిడ్డం పెంచి ఎంత జ్ఞానం ఉన్నా మనిషికి ముందు ఇది కావాలన్నమాట. వీడు ఈ మాత్రం దిట్టంగా ఉండి ఈ కండువాలు మెళ్ళలో వేసేసి రుద్రాక్షలు వేసి ఇంతంత రుద్రాక్షలు వేసేస్తే వాడిని చూడగానే ఆకారం భీకరంగా కనబడటం వల్ల వీడు ఎవడో నిజమైన స్వామి అనిపిస్తుంది అన్నమాట మాయిదారి గొడవ. అందుకని సగం వేషానికే ప్రాముఖ్యం ఇచ్చి మన జనం మోసపోతూ ఉంటారు. అసలు జ్ఞానాన్ని చూడాలి తప్ప ఆకారానికి ఏముంది పిచ్చి. అష్టావక్రుడికి 8 వంకర్లుండి ఇలా ఉండేవట. కానీ ఎంత జ్ఞానం! జనక మహారాజు సభలో వందిని ఓడించిన వాడు. తెలియక చాలామంది శరీరానికి కులానికి ప్రాముఖ్యం ఇస్తారు. జ్ఞానులకి కులము లేదు, మతము లేదు, వాడి శరీరానికి సంబంధం లేదు. జాతిన పూచో సాధుకి పూచ్చులీజియే జ్ఞాన్ మోల్లుకరో తల్లవారిక పడారహందో మ్యాన్ అన్నాడు కబీరదాసు. ఒక సాధువు కనబడగానే నీ జాతి ఏమిటో నడక్కు, నువ్వు మావాడివా కాదా నడక్కు. వాడి జ్ఞానం ఏమిటో తెలుసుకో, ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించాలో అలా వినియోగించుకో. ఒక కత్తి కొనాలంటే కత్తి పదునుగా ఉందో లేదో చూడాలి. ఆ కత్తి పెట్టుకునే వర ఉంటుందే కేస్, అది మనకెందుకు, అది పై పైది. మన శరీరానికి ఉన్న వస్త్రాలను బట్టి కాదు మనకు విలువ, ఈ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి చూడాలి. ఈ శరీరం మీద బట్టి వాళ్ళు ఇది ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది, దీన్ని ఎవడు చూడొచ్చాడు? అంతఃసౌందర్యం తెలియాలి. అది తెలియక అజ్ఞానంలో పడతారు. వీడు మంచి బలంగా ఉన్నాడు, దానితో బవిరిగడ్డం, దిట్టంగా నల్లగా ఉండేవాడు, మెడ నిండా రుద్రాక్షలు వేసి విభూతి పెట్టగానే అందరూ నిజంగా స్వామీజీ అని దండం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అనగానే ఈయన మాట్లాడితే నోరు కంపు అవుతుంది. అందుకని దిక్కుమాల భాష రాదు కదా. ఎవడన్నా ఆశీర్వదించమని కానీ అనివట్ట, ఆహా మౌనస్వరూపుడు, మౌనమే జ్ఞానం అనుకున్నారు వాళ్ళు. ఇది ఎల్లకాలం సాగుతుందా? పెద్ద గొడవ ఇది. వచ్చిన భక్తులు తినగా ఉంటారా? వాళ్ళకి తెలిసినవి నాబోటి వాళ్ళు విని ఉంటారు బాగా. కనిపించినవన్నీ రకరకాల ప్రశ్నలు అనమాట, పిచ్చ పిచ్చ ప్రశ్నలన్నీ ఎవడన్నా దొరికినప్పుడే వస్తాయి. తెలిసి తెలియని ప్రశ్న. శాస్త్రం తెలిసి అడగడం వేరు, తెలియకుండా అడగడం వేరు. రాముడు సీత కంటే చిన్నట్టు కదండి అండం. రాముడు సీత కంటే చిన్నాడని రామాయణంలో ఎక్కడన్నా ఉందా? నీ సొంత పెత్తనం కానీ ఎక్కడన్నా రామాయణంలో మాట వరుసగా చూపించమనేటి పురాణాలు చెప్పడం మానేస్తాను నేను. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవడో పుట్టిస్తాడు, అవన్నీ లేనిపోయినవన్నీ వస్తాయి. అక్కడి నుంచి కృష్ణుడు అయోనిధుడు అంటారు ఒకళ్ళు. అయోనిధుడు అంటే ఏమిటి? అసలు తల్లి కడుపులో ప్రవేశించకుండా పుట్టిన వరాహస్వామి అయోనిధుడు. నరసింహస్వామి స్తంభంలోంచి వచ్చాడు కాబట్టి అయోనిధుడు. దేవకీదేవి గర్భంలో నుంచి పుట్టాడని సుస్పష్టంగా భాగవతం చెబుతుంటే అయోనిధుడు ఎలా అవుతావు? కాకపోతే ఆయనది అవతార శరీరం. ఇలాంటివన్నీ మన సొంత పెత్తనం అనమాట, మన పైచ్యంతో కలిగించుకున్నవి. భాగవతం చదివితే నీకు ఊహ రాదు, చదవకుండా చెప్పే మాటలు. భగవంతుడి మీద గౌరవం భక్తి వేరు, ఉన్న భాగవత గ్రంథాన్ని మార్చడం తప్పు కదా. మరి అయోనిధుడు అంటే సరాసరి భగవంతుడి నుంచి వచ్చేసేవాడు. శుకుడు అయోనిధుడు, కానీ శ్రీకృష్ణుడు రాముడు అయోనిధులు గారు ఇద్దరూ తల్లి గర్భంలో 10 నెలలు ఉండి పిల్లలు పుట్టినట్టే పుట్టారు. కావాలని అలా పుట్టారు. అవతారం అలాంటిది. అలా కాకుండా స్తంభంలోంచి బయటకు వచ్చిన నరసింహస్వామి అవతారం అయితే అయోనిధుడు అనాలి. కాబట్టి ఇవన్నీ మనకి తెలియకుండా ఉండే పిచ్చి ప్రశ్నలు ఉంటాయి. అలాంటి పిచ్చి ప్రశ్నల్లో కొంతమంది వచ్చి రకరకాలు అడుగుతూ ఉంటే ఈయనకి పిచ్చెక్కిపోయేది, ఏం చెప్పాలో అర్థం కయ్యేది కాదు. ఇంతలో ఓ రోజున ఒకడు వచ్చాట. ఈయన చేతిలో సోలం, పక్కనే కమండలం ఉన్నాయి, ఓ పళ్ళెమును. స్వామి ఇంతకీ బ్రహ్మం సత్తా చిత్త అని అడిగట్ట ఒకడు. బ్రహ్మం సత్తా చిత్త వీడికి తెలుసు? అసలు సత్తు చిత్తు ముత్తు సచ్చిదానందం అనేది ఒకటి ఉందని తెలియదు వీడికి. అందుకని సత్తా చిత్త అంటే అది ఏం చెప్పాలో అర్థం కాక అలా ఆకాశంకే చూశాట. ఆహా స్వామీజీ ఎంత గొప్పవాళ్ళు, ఈ శిష్యులకి ప్రేమ కలిగితే భక్తి కలిగితే ఇలాగే వాళ్ళకి వాళ్ళే. స్వామివారు ఆకాశంకేసి చూశారు కనుక బ్రహ్మము ఆకాశంలా అనంతమని చెప్పారా? వీడికి తెలియక చూశాడని కాదు, అనంతమని చెప్పాడరా స్వామీజీ అని ఒకడు భాష్యం చెప్పుకుని ఎంత గొప్ప స్వామి అండి, బ్రహ్మం అనంతం అని వెళ్ళిపోయాడు. వాడితో వచ్చిన నిర్వచనం వాడు చెప్పుకుని మర్నాడు ఇంకోడు వచ్చి స్వామి బ్రహ్మం సత్తా చిత్త అన్నాడు. మళ్ళీ అస్తమాటు ఆకాశంకేసి చూస్తే బాగుండదు కదా. అందుకని వీడేం చేశాడు, ఈ సోలాన్ని ఆ కమండలం మీద టింగ్ అని కొట్టాడు. ఓహో బ్రహ్మము నాదము అని చెప్పారు స్వామీజీ అని వీడు నాదమని మొదలెట్టాడు. ఇలా ఈయన ఏం చేసినా వాళ్లే భాష్యం చెప్పుకునేవారు. ఇంకా అస్తమాటు ఆకాశంకేసి చూడటం ఈ టింగు టింగులు కుదరలా. దాంతో వీడికి ఏం చేయాలో అర్థం కాక పగటిపూట వీళ్లతో కూర్చున్న రాత్రిపూట ఓ మంచి సంస్కృత పండితుడిని వేదాంత పండితుడిని పిలిచి, ఒరే నాయన సన్యాసి వేషం ఎంత కష్టం ఇప్పుడు నాకు అర్థమైంది, వచ్చిన వాళ్ళు దిక్కుమాల ప్రశ్నలు వేస్తున్నారు, ఆ ప్రశ్నే అర్థం కావటంలా, దానికి జవాబు చెప్పాలంటే ఏదో ఒకటి తెలియాలి, కాస్త సాయంత్రం పూట ఆ బ్రహ్మం అంటే ఏమిటో, సత్తు అంటే ఏమిటో, చిత్త అంటే ఏమిటో చెప్పరా బాబు అనగా రోజు ఆయన చెప్పేవాడు. ఆ చెప్పిన వీడు బాగా కష్టపడి, వీడు దొంగతనానికి అంత కష్టపడలా, ఇప్పుడు చదువుకోవడానికి కష్టపడ్డాడు. కష్టపడి కష్టపడి చెప్పడం మొదలెట్టాడు. క్రమంగా వీడికి చెప్పడం వచ్చిందండో ఆయన. కానీ ఇక్కడే జరిగింది తమాషా. రోజు రాత్రిపూట కష్టపడి వేదాంత రహస్యాలు చదవడం వల్ల, వినడం వల్ల, సాధన చేయడం వల్ల వీడికి తెలియకుండానే వీడిలో మార్పు వచ్చింది. ఈ మార్పే జ్ఞానం. మీరు కూడా మొదట్లో సరదా కోసం పురాణం విన్నా, కొంతకాలం విన్నా 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 వినగా వినగా తెలియని జ్ఞానం వస్తుంది. అదే దీంట్లో గొప్పతనం. ఇష్టముండి విన్నా, కష్టముండి విన్నా, సరదా కోసం విన్నా నిప్పు లాంటిది జ్ఞానం అని చెప్పాను మీకు. వీడిలో క్రమంగా మార్పు వచ్చిందిట, జ్ఞానం వచ్చిందిట. వీడికి ఎంతో పూర్వం మొదట్లో వినడం వల్ల చెప్పాడు, ఈ విన్నదానిని తన సొంత బుద్ధితో ఆలోచించడం మొదలెట్టాడు. స్వతసిద్ధంగా ప్రతిభ ఉంది, దైవానుగ్రహం ఏదో ఉంది వీడికి, క్రమంగా చెప్పడం మొదలెట్టాడు. కొంతమంది అంతే, అక్షరజ్ఞానం లేకపోయినా ఏ ధాన్యం కొట్లోనో ఇంకో ఫుడ్ కార్పొరేషన్లోనో పనిచేసిన హఠాత్తుగా వాళ్ళకి ఎక్కడో భగవద్ అనుగ్రహం ఉంటుంది, హఠాత్తుగా జ్ఞానం మొదలవుతుంది, పురాణం చెప్పడం మొదలెడతారు. సంస్కృతం రాదు వాళ్ళకి నిజానికి, కానీ చెప్పగలుగుతారు. ఇదే యోగం అంటారు. మాలా చిన్నప్పటి నుంచి కష్టపడి సాధన చేయకుండా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, హఠాత్తుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదో పక్కన పెడదాం. వీడిలో అలాంటి జ్ఞానం వచ్చిందిట. ఇలా ఉండగా 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 క్రమంగా వీడి జ్ఞానం పెరిగింది. వీడు ఇంతకాలం ఏం చేశాడో తెలిసినా ఓ పక్కన జ్ఞానం ఉపదేశిస్తూ ఏ ఇంట్లో ఎంత డబ్బు ఉంది, ఎవరి దగ్గర ఏముంది, ఇవన్నీ తెలుసుకున్నాడు. దొంగలకి రాత్రిపూట అప్పుడప్పుడు రహస్యంగా కబురు ఎట్టేవాడు, ఒరే ఇంకొక 10-15 రోజులు అమావాస్య వస్తుంది, ఇప్పటికే ఎక్కడెక్కడ ఏ సంపద ఉందో తెలుసుకున్నాను, నేను అమావాస్య రోజు ఏలేస్తాను, ఏలయ్యి కానీ మీరు వచ్చేయండి, మొత్తం దోచేయండి, నేను మీతో కలిసి గెడ్డాలు గెడ్డాలు బయటికి వెళ్ళాక గీయించేసుకుని వచ్చేస్తాను అన్నట్ట. ఎలా తెలిసిందో ఊళ్ళో వాళ్ళకి ఇతని గురించి తెలియలా, కానీ దొంగలు రాబోతున్నారనే ఒక వార్త వచ్చేసింది ఊళ్ళో. దాంతో ఊళ్ళో వాళ్ళంతా భయపడిపోయి, స్వామి ఊళ్ళోకి దొంగలు వస్తున్నారట, అందులో లక్ష్మయ్య అనేవాడు దొంగలు చాలా భయంకరులు, మాకు భయంగా ఉంది, మమ్మల్ని రక్షించండి, మీరేం చెబితే చేస్తాం అన్నట్ట. అప్పుడు ఆయన బలి అవకాశం వచ్చింది అనుకుని, నేనేం చెప్పినా చేస్తారా, ఆ చేస్తాం, మీ అందరి దగ్గర ఉన్న బంగారాలన్నీ ఓ మూటలో పెట్టి ఆ మూటంతా దాంట్లో లిస్టు మీ పేరు రాసుకోండి, పలానా పుల్లారావు గారు ఇందులో ఇంత బంగారం ఉంది అని లిస్ట్ రాసి ఆ మూటలో పెట్టి ఆ మూట నాకు ఇవ్వండి, ఇలా అందరి మూటలో ఇవ్వండి, ఆ మూటలన్నీ నా ఆశ్రమంలో అడుగుని దాచుంచుతాను, దొంగలు వెళ్ళిపోయాక ఆశ్రమం కాబట్టి ఇక్కడికి రారు వాళ్ళు, మీ బంగారం తిరిగి లిస్టు ప్రకారం పంచిపెడతా, పెద్ద లిస్టు ఒకటి మీ దగ్గరే ఎట్టే పెట్టండి, మీలో పెద్దవాడు ఎవడో ఉంటే ఏ పార్థసారథి గారు లాంటి పుణ్యాత్మరుగా ఇచ్చేయండి, ఆయన మీ అందరికీ ఆఖరి పంచిపెడతాడు అన్నట్టే. వీళ్ళు భలే స్వామి మనకు అనుగ్రహం ఇచ్చారు రక్షిస్తున్నారు అనుకుని మొత్తం పెద్ద చేంతాడంత లిస్టు, 1, 2, 3 వీడింత 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 మూటల్లో కట్టారని వాళ్ళ లిస్ట్ అంతా కూడా రాసి తయారు చేసుకుని పేరు నగలు ఆ బంగారం విలువ వాళ్ళ గోత్రం అన్నీ రాసి పెట్టారు. పెట్టి ఈ మూటలన్నీ స్వామీజీ ఆశ్రమంలో అడుగును దాచారట ఒక గొయ్యి తవ్వి. ఆ తర్వాత ఒక లిస్ట్ ఆయన దగ్గర పెట్టారు, ఓటి ఊళ్ళో పెద్ద ఆయన దగ్గర పెట్టారు, దొంగలు వెళ్ళాక మీ సామానంతా మళ్ళీ మీకు పంచిపెడతా అన్నట్ట. ఇక వీడు లోపల పొంగిపోయాడు, వెదగబోయిన తీక గాలికి దొరికింది, మా వాళ్ళని పిలిచి అక్కడికి వెళ్ళి దొంగతనం చేయక్కర్లా, ఈ మొత్తం అంతా వాళ్ళు దోచుకుపోతారు, అమ్మయ్య నా కష్టం ఫలించింది అనుకున్నట్ట. ఇక్కడే ఉంది ఈ కథ, చాలా అద్భుతమైన కథ, ఉపనిషత్ సారం ఇది. ఇలా ఉండగా ఆ ఊళ్ళో రామాలయానికి చాలా కాలం నుంచి ఒక మహానుభావుడు అర్చన చేస్తున్నాడు, ఒక వైష్ణవుడు. దొంగలు వస్తున్నారనగానే ఆయనకి కొంచెం రక్తపోటు వచ్చింది పెద్ద ఆయన అవడం వల్ల. ఇంక నేను చచ్చిపోతాను అనుకుని ఆయన బ్రహ్మచారి, ఆయన దగ్గర ఏదో కొద్దిమంది శిష్యులు తప్ప ఎవరూ లేరు, లక్ష్మణ దోసని పిలవండి అన్నట్టు ఆయన. అందరూ కలిసి ఆయన పిలిచారు, అందరూ బయటికి వెళ్ళిపోయి తలుపు బయట పెట్టండి, నేను పిలిస్తే కానీ తీయొద్దు అన్నట్ట ఈ స్వామి ఈ పూజారి. అలాగేనన్నారు, బయట తలుపు పెట్టారు. నాయన లక్ష్మణదాసు, నేను ఈ ఆలయానికి అర్చకుణ్ణి, మా పరంపరగా మేము ఈ ఆలయాన్ని పూజిస్తున్నాం, నాకు వారసులు లేరు, ఎందుకంటే నేను బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాను, నా తర్వాత ఆలయానికి ఎవడర్చకుడు వస్తాడో కూడా తెలియదు, పులి మీద పుట్టల లక్ష్మయ్య అని ఒకడెవడో దొంగాడు వస్తున్నట్ట, అందుకే నిన్ను పిలిపించాను, ఇలారా అని జాగ్రత్తగా అతని చెయ్యి పట్టుకుని ఒక నేలమాళిగ అంటే భూమి కింద భూగర్భగృహం అన్నమాట, ఆ సొరంగంలోకి తీసుకెళ్ళాడు. తాళం తీసి పెద్ద తాళం, ఆ సొరంగంలోకి తీసుకెళ్ళి అనంత పద్మనాభస్వామి ఆలయంలో కింద సంపద ఉన్నట్టుగా కింద కనబడ్డాయట. ఏ వేపు చూచిన పెద్ద పెద్ద గంపల నిండా నగలు, నవరత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఎన్ని వేల కోట్లు ఖరీదేస్తాయో తెలియదు, అన్ని ఉన్నాయి రాముడి సంపద. ఈ సంపద ఇక్కడున్నట్టు నాకు తప్ప ఎవరికీ తెలియదు, దీన్ని ఎవరికైనా చెబితే దుర్బుద్ధి పుట్టి కొల్లగొడతారు, ఒక్క నువ్వే నిజమైన వైరాగ్యవంతుడివని నాకు అనిపించింది, అందుకే ఈ తాళము ఈ సంపద నీకు అప్పగిస్తున్నా, నే చచ్చాక ఈ రాముడికి సేవ చేసి ఈ సంపదని రాముడికే చెందేలా కాపాడు నాయన అనగానే వీడు అలాగే అన్నట్ట. ఈయన పైకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. కాసేపటికి పైనుంచి మిగతా భక్తులు వచ్చేశారు. ఈయన రామా రామా అని అర్చకుడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే అర్చకుడిని తీసుకెళ్లి సమాధి చేశారు. ఇప్పుడు ఈ లక్ష్మణదాసు గారు ఆయన చచ్చిపోయిన కాసేపటికే ఈ నేలమాళిగ తీసుకుని కిందకు వచ్చి చూశాడు. ఈ సంపద పిచ్చెక్కించేసింది, ఎన్ని నగలు, ఎన్ని నాణ్యాలు, అసలు ఈ గ్రామస్తుల సంపద, ఈ సంపద ముందు చిల్లిగవ్వకూడా గుడ్డిగవ్వకూడా కొరకాదు. ఇప్పుడేం చెయ్యాలి, ఈ సంపదనంతా కొల్లగొట్టడమా, లేక అర్చకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమా, ఏమిటి ఏమిటి అనుకుంటూ ఉంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయట. ఒరేయ్ బ్రహ్మం సత్పదార్థం రా, చిత్పదార్థం రా, ఈ సంపద నీకు మిగలదురా, నన్ను కా సేవించరా అన్నట్టు అయిపోయిందిట. అలా బుర్ర గిర్రం తిరిగింది. ఒక పక్కన సంపదలు కొల్లగొట్టనా, ఓవైపు రక్షించనా, ఒకవైపు జ్ఞానమా, ఒకవైపు అజ్ఞానమా. కాసేపటికి ఈయన స్థిరంగా నిలబడిపోయాడు. సత్సాంగత్యం అంటే ఎంత లాభమో చెబుతున్నానది. మహాత్ములతో స్నేహం చేసి రాత్రిపూట చదివాడు. దానిని భక్తులకి రోజు సజ్జనులకి మీలాంటి పుణ్యాత్ములకి చెప్పాడు. ఈ చెప్పడం వల్ల, సాధన చెయ్యడం వల్ల ఈ సంపదల మీద వ్యామోహం క్రమంగా పోయింది. భగవంతుడు సమయం రాగానే అనుగ్రహించాడు. అర్చకుడు వీణ్ణి నమ్మి చేతిలో తాళం పెట్టినందుకు బహుశా అర్చకుడు ఆత్మే వీణ్ణి రక్షించిందో ఏమో. ఒక్క క్షణకాలమే నిర్ణయానికి వచ్చేసి పైకొచ్చేశాడు. నేలమాళిగా మూసేశాడు. భూగర్భగృహంలోంచి పైకొచ్చాడు. రాగానే ఊళ్ళో వాళ్ళంతా కాళ్ళ మీద పడి బోరుమని, స్వామీజీ ఈ రాత్రికే దొంగలు వస్తున్నారని తెలిసింది, ఆ లక్ష్మయ్య అన్నవాడు ఈ రాత్రికి వచ్చి దొంగతనం చేస్తున్నాడని తెలిసింది, రక్షించండి అనగానే, మీకేం పర్వాలేదు, మీ రక్షణ భారం నాది, మీ సొమ్ము పూచిక పుల్లతో సైతంగా మీకు అప్పగిస్తానని నమ్మండి అన్నట్ట. అలాగే స్వామి అన్నారు. అయితే నా గుడిసెలో దాక్కోండి అన్నాడు ఆయన. ఆ గుడిసెలో దాక్కున్నారట వాళ్ళు. దాక్కోగానే అర్ధరాత్రి వాళ్ళు విజిలేశాడు. దొంగలు వచ్చేశారు. ఏవీ నగలు అన్నారట. ఇక్కడ పెద్ద నుయ్యి ఉందే, ఈ నూతిలో దాచారు ఊళ్ళో వాళ్ళు, ఇందులో దిగండి అన్నాడు ఆయన. వాళ్ళంతా నూతిలో దిగ్గానే ఆ ఊళ్ళో వాళ్ళని పిలిచి, దొంగలు ఇందులో ఉన్నారు, రాళ్ళు వేసుకొట్టి చంపేయండి అన్నట్టు. వాళ్ళంతా రాళ్ళు వేసి కొట్టేశారు. దొంగలు తెచ్చారు. చాలామందికి అనుమానం, దొంగలను వీడు చంపించచ్చా అనని. శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే, వీడంటే మారాడు జ్ఞానం వల్ల. వాళ్ళు పొరపాటున మారరు. వాళ్ళు గనక ఒక్కసారి పైకొచ్చారో, ఈ ఊళ్ళో వాళ్ళని ఊచకోత కొయ్యగలిగే పరాక్రమం కలిగిన వాళ్ళు, అధర్మ పరుల వల్ల ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు అధర్మాన్ని ఉపయోగించైనా సరే ధర్మాన్ని నిలబెట్టాలి, ఆ ధర్మాన్ని అణచాలి. ఇది సృష్టి రహస్యం. ప్రాణులకి ఉపకారం చేయడం కోసం అహింస, హింస ఈ రెండు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలట. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబులిచ్చు తద్భూత భయానకంబుగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పలుకు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. ఎప్పుడైనా పది మందిని రక్షించడానికి అసత్యమాడి ఆ దుర్మార్గుల్ని చంపిస్తే అది సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుందన్నారు. అంతేకాని వాళ్ళని నాశనం చేసే సత్యం సత్యం కాదు. అందుకే ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళని చంపించాడు. మహాత్మా, మీరు మమ్మల్ని రక్షించారని కాళ్ళు పట్టుకుంటే కాదురా, నేను పూర్వం ఒకనే, ఇప్పుడు చచ్చిపోయాను, ఈ రోజు నుంచి లక్ష్మణదాసుని అని పూర్తిగా చెబితే మళ్ళీ వాళ్ళకి అసహ్యం కలుగుతుంది. అంచేత వాళ్ళల్లో ఉన్న సద్బుద్ధి పోకూడదు. వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళకిచ్చి ఆ నేలమాళిగలో ఉన్న సంపద వెలికి తీసి రాముడికి బ్రహ్మాండమైన ఆలయం కట్టి శాశ్వతంగా మహా గొప్ప దాసు అయిపోయి లక్ష్మణదాసు అనే పేరుతో 60,000 మరాఠీ కీర్తనలు రాశాట. ఇప్పటికి కూడా మహారాష్ట్రులు ఆ దొంగ లక్ష్మణదాసు రాసినటువంటి కీర్తనలను తలుచుకుంటారు. అన్ని 60,000లో 6,000 మిగిలి మిగతావి పోయాయి, కాల గర్భంలో కలిసిపోయాయి. కొంతకాలం పోయాక ఈ గ్రంథాలు రక్షించేవాళ్ళు లేతే పోతాయి. అతని కీర్తనలు పాడతారు. ఒక దొంగ కూడా సాధన వల్ల, సత్సాంగత్యం వల్ల ఒక సాధువై ఊరిని రక్షించాడు. రామాలయాన్ని నిర్మాణం చేయించాడు. పాండురంగుడికి పండరీపురానికి కానుకలిచ్చినట్టుగా శిలాశాసనం ఉంది ఆయన ఇచ్చినట్టుగా. కాబట్టి నిరంతరం సాధన చేస్తే, ఇష్టం ఉన్నా లేకపోయినా వింటే కొంతకాలానికి తెలియకుండా మారిపోతాం. సరదాగా కథలు బాగున్నాయనో, లేకపోతే ఏదో ఆనందమనో, లేదా కాసేపు దుఃఖం తొలగుతుందనో, పొద్దుటో సాయంత్రమో వచ్చి భాగవత కథలు వింటే ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండానే ఈ కథలు మనల్ని కూడా శంకరాచార్యుడంతటి స్థాయికి తీసుకెడతాయి. అందుకని సత్సాంగత్యం చెయ్యాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యులు ఇందుకని చెప్పాడు. చెయ్యగా చెయ్యగా ఇలాంటి సత్సాంగత్యం, ఇక నీకు నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం అంటే జనాలకి దూరంగా ఉండడమే కాదు, ఎప్పుడూ అనవసర సంభాషణ చెయ్యకుండా ఉండడం. ఏది అవసరమో అదే మాట్లాడాలి, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. అందుకని ఏకాంతంగా కూర్చోడానికి ఇష్టపడతారు జ్ఞానులు. దీనివల్ల మోహం తొలగుతుంది. ఆ మోహం తొలగడం వల్ల నిశ్చలమైన మనస్సు ఏర్పడుతుంది. దానివల్ల జీవించి ఉండగా మోక్షం పొందుతాడు. అంటే శరీరం ఉంటుంది కానీ భ్రాంతి ఉండదు. శ్రీకృష్ణుడికి శరీరం మనస్సర్పించిన గోపికలకి శరీరభ్రాంతి లేదు, పరమాత్ముడిలో లగ్నమైపోయారు, అందుకే మోక్షం పొందారు. తక్కిన వాళ్ళకి తెలియదు అది. శ్రీకృష్ణుడు పరమాత్మ అనే విషయమును గ్రహించడం వల్ల, ఆయనకి సమస్తం అర్పించడం వల్ల బ్రతికుండగానే మోక్షం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ యుగంలో ఒక్క గోపికలు మాత్రమే. కనీసం అష్టమహిషులకు కూడా లేదు ఆ జ్ఞానం. సత్యభామ లాంటి వాళ్ళు పొందలేకపోయారు అంతటి జ్ఞానం. కానీ గోపికలు పొందారు. అందుకే ఎప్పటికైనా భక్తి అంటే పరాకాష్ట గోపికా భక్తి ఉండాలి తప్ప ఇంకొకళ్ళ భక్తి కాదు పొమ్మన్నారు. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి సత్సంగత్యాలు చేసుకుని తమ జీవితం చరితార్థం చేసుకున్నారు. అప్పుడే మనకి ఈరోజు కూడా గడిచిపోయింది. సాయంత్రం యథాప్రకారంగా 6 గంటలకి ప్రహ్లాద్ చరిత్ర, దాంతోపాటు అది అయిపోయాక గజేంద్ర మోక్షం ఆరంభమవుతుంది. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను, రేపు శుక్రవారం, ఎల్లుండి, శనివారం ఈ 2 రోజులే పగటిపూట కార్యక్రమం ఉంటుంది. భాగవతం ఒక అనంత గ్రంథం, ఎన్ని ఘట్టాలు చెప్పినా అవ్వదు. అందుకని మీరు వీలు చేసుకురావలసిందే. సాయంత్రం పూట జరిగే కార్యక్రమాలు సాయంత్రం, పగటిపూట ప్రత్యేకంగా రేపు ఎల్లుండి 2 ఘట్టాలు, వామనావతార ఘట్టం రేపు ప్రారంభించి ఒక్కరోజులు అవ్వదు గనక రేపు ఎల్లుండి పగటిపూట చెబుతా. ఆ ఘట్టాన్ని మాత్రం ఉదయమే చెప్పగలం. అందరూ కూడా సాయంత్రం వచ్చే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి, ఏమంటే మనకి సినిమా కావాలంటే 3 గంటల ముందు వెళ్ళి కుమ్ములాడి టికెట్ తెచ్చుకోవట్లా, అమెరికా ప్రయాణం అంటే ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ అంతా గాలించి టికెట్ కొనుక్కోవటంలా, 3 గంటల ముందు చెక్కింగ్ అంటే వెళ్ళటంలా. మనకి ఇష్టమైతే కష్టం ఉండదు, ఇష్టం లేకపోతే డ్యూటీలు అవి గుర్తుకొస్తాయి, వ్యాపారాలు గుర్తుకొస్తాయి. జీవితంలో ఒక్కప్పుడైనా ఆ మాత్రం వ్యాపారానికి సంపాదనకి విరామం పెట్టి వినాలని మరొక్కసారి చెబుతూ ఒక నిర్ణయం అంతే. ఎవరొచ్చినా రాకపోయినా మేము చెప్పేసి పోతాం, కానీ మీరు వస్తారు. మీతో పాటు 10 మందిని తీసుకొచ్చి వినియోగింప చెయ్యండి. దూరం అని అనుకోకండి, భవానీపురం నుంచి ఇక్కడికి రావడం దూరం కాదు. మనస్సు లగ్నం చేసేవారికి ఈ ప్రయాణాలు, ఈ ఎండ ఇదో పెద్ద లెక్క కాదు. అయిపోయాక ఇంటికెళ్ళి హాయిగా మీ ఏసీ రూముల్లో మీరు ఉందరు కానీ. కాబట్టి రేపు దృష్టిలో పెట్టుకుని ఇంకా ఉన్న ఇవాళకి అప్పుడే 4వ రోజులో గడుగు పెడుతున్నాం కాబట్టి ఇంకొన్ని భాగవత ఘట్టాలైన అవ్వాలి కాబట్టి ఈ చిన్న మార్పును గుర్తుపెట్టుకుని రేపు ఎల్లుండి పగటిపూట కార్యక్రమంలో వామన చరిత్ర జరుగుతుంది. మళ్ళీ రేపు సాయంత్రం ఇవాళ 6 గంటలకు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.